జయ మహాకాల్. ఇది డిసెంబర్ 24, 2004 గురుసత్తా మహోత్సవాల సందర్భంగా సహ్యాద్రి దత్తాశ్రమంలో మధ్యాహ్నం 1 గంటకు మాస్టర్ ఇచ్చిన లెక్చర్. జయ జయ మహాకాల్.
మాస్టర్ ఒక్కరిలో చూస్తే నేను ఒక్కరిలో చూస్తే చాలయ్యా, నాతో పాటు కనీసం 20-30 మంది సాధన చేసే సాధకులు కావాలి అని ఆయన కోరుకుంటున్నారు. 24 గంటలు ఆయనతో పాటు ఉండి ఆయన ఎలాంటి కష్టాలు పెట్టినా ఆ కష్టాలను తగుకునేవాళ్ళు కావాలి అని మొదటి ఆయన కోరిక. అది జనవరి 14 సంక్రాంతి మసతుల నుంచి ప్రారంభమవుతుంది. కనీసం మీరు 1 సంవత్సరం అవ్వకైనా 1 నెల రోజుల పాటు మీరు వస్తామనే వాళ్ళు సాయంత్రం కార్యకర్తలు సమావేశం ఇవ్వండి. ఒక గొప్ప మహోత్సవమైన తపస్సు జరగబోతుంది. మీరు అనుకుంటున్నారా సత్య సాయిబాబా నేను నిర్వహించాను ఏదో చెప్తాను. సత్య సాయిబాబా మాస్టర్ ఎలా పెరిగారో తెలుసు, అలా గ్రామ గ్రామాలకు పెరిగారు. ఇంకా 2005 డిసెంబర్ తర్వాత మీరు మాస్టర్ని చూడాలన్నా ఎంత దూరంలో ఉండాలంటే అంత దూరంలో ఉంటారు. ఇప్పుడే నేను పట్టుకోండి, ఇలాంటి వ్యక్తి మనకు దొరికారు. ఇలాంటి వ్యక్తి దొరికినందుకు మనం చాలా అదృష్టంగా భావించుకోవాలి. కానీ దొరికిన వ్యక్తి ఏదో చెబుతున్నాం, మన బాధలు చెబుతున్నాం, మన కోరిక తీసుకున్నాం, వెళ్ళిపోతున్నాం, మా అహంకార వ్యక్తిగత అహంకారాలను ప్రదర్శిస్తున్నాం. నేను ఎవరి గురించి ఉద్దేశం చెప్పడం లేదండి. ఇలాంటి వ్యక్తితో మనకి సంబంధం ఏర్పడింది. అసలు భూసత్తాభావంతో ఉంది గతాటైతే ఏదో తెచ్చి తెచ్చి ఒకే ఒకసారి గుర్తించింది ఎవరైనా మీకు దుష్ట పేరు ఇచ్చిన మహాత్ముల మాట నవంబర్ 1వ తేదీ గురువుగారు మాట్లాడడం యొక్క శక్తి కేంద్రాలను 3 రోజుల పాటు మాట్లాడే ఆహారం చేయకుండా వచ్చిన వాళ్ళ సమస్యలు కోరికల కొరకు ఆ 2 నిర్మించాలని 103 ప్రదర్శనలు చేయండి. నవంబర్ 1వ తారీఖునే మాస్టర్ ఆదేశం సారి ఈ సముద్ర కొట్టిన మనుషులు వేదవాళ్ళు ఎందుకు తెలియదాను ఈ విధాన నిదర్శనాన్ని చూస్తున్నా. మన లక్ష్మీ నరసింహశాస్త్రి గారి చేతుల మీదుగా మాస్టర్ గారి ఆదేశం సారు ఆ మూల దిశ మనుషులు చదివండి. ఆ 2 శుభకృత్యులన్నమాట గురుసత్తా మహోత్సవాలు ఇక్కడ జరగడానికి గల కారణం ఏంటంటే ఆ 2 శుభకృత్యులు. 31వ తేదీ రాత్రి వేటపాలలో రాత్రి 10 గంటలకు చెప్పారు మాస్టర్ ప్రకాశ్ సదన ఏర్పాటు సదన సభ దగ్గరకు వచ్చి నేను శంకుస్థాపన చేస్తాను. అక్కడే నాకు అర్థమైంది మాస్టర్ గురుసత్తా మహోత్సవం గత 5 నెలల నుంచి స్థలం ఎక్కడ పెరగడం ఎక్కడ పెరగడం స్వతంత్రం పెట్టారు. 30వ ఉందని రాజలక్ష్మి గారు ఇంట్లో చెప్పారు. కథలకి రాజలక్ష్మికి 1వ తారీఖు మధ్యాహ్నం కల్లా కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి భూసత్తా మహోత్సవం ఎక్కడ పెట్టారో మీరే నిర్ణయం చెప్పండి. 31వ తారీఖు రాత్రి ప్రజల శ్రద్ధ ప్రజల ప్రజ్ఞాన ఇక్కడ చెప్పారు. వెంటనే అర్థమయ్యే మాట మాస్టర్ ఇక్కడే ప్రణాళిక దించబోతున్నారు అని. ఇలాంటి ప్రణాళిక ఇలాంటి మహోత్సవం వచ్చి కేవలము ఏదో పురాణ కాలక్షేపం లేక ఇది వెళ్తాం కాదు, ఉపన్యాసాలు దర్శనం కాదు. అలాంటి మహత్తరమని చెప్పి అసలు ఆయన ఎంతసేపు కష్టపడి కూర్చోవలసిన అవసరం కూడా లేదు. మన కోసం ఎన్నో కష్టాలు చేస్తున్నారు. అలాంటి మహాత్ములతో నేను అతని గురించి చెప్పి అడగడం నాకు లేదండి. ఏం చేస్తాను గురించి చేస్తారు మనం ఎంత ఆయన ఉందంటే కోరు కోరుకుగా 20 వరకు అలాంటి వ్యక్తి దగ్గర పాటవంటేనే నాకు తెలిసిన అంతవరకు మన జీవితానికి చాలు. కానీ ఆయన అలా ఒప్పుకొక్కల్లా నిమ్మల్ని తయారు చేస్తాను బాబు, మీరు అలా తయారవ్వండి అంటున్నారు. ఇలాంటి వ్యక్తి చెప్పే విషయాలు ఇప్పటికైనా మన అహంకారాలు వదిలిపోయి ఆయన మాస్టర్ చెప్పే సాధన తపస్సుకు సహకరిస్తే రాబోయే రోజుల్లో మాస్టర్ చెప్పారు 1 సంవత్సరం తర్వాత భారతదేశం మొత్తం తూర్పు భారతదేశం తర్వాత అసలు నిన్న మాట ఇంద్రమా నడిపించారు. పాకిస్తాన్ కూడా తెలవబోకుండా అన్నారు. డిసెంబర్ 2005 తర్వాత అసలు సామాన్యమైన వేట కాదు అది. గురువుగారు మాస్టర్ నేను సాయంత్రం సూచన చెప్పారు 2005 డిసెంబర్ తర్వాత పూర్తి భారతదేశం వస్తుంది. అరవిందో యొక్క కళ నిజం చేయబోతున్నాము, శ్రీరామ సింహ ఆచార్య చెప్పిన కళ నిజం చేయబోతున్నాము. కానీ నా ఒక్కరి కాదు, మీ అందరి సహకారం కావాలి అంటున్నారు. నిర్ణయం మనమే పెట్టాము. ఇప్పటికైనా మేర్కొన్న 1 సంవత్సరం మాత్రమే నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్లో మాస్టర్ ఉంటారు. తర్వాత ఎక్కడికొస్తారో ఏం చేస్తారో ఎక్కడికొస్తారో తెలియదు. ఈ 1 సంవత్సరం లోపల మనం నేర్చుకొని మాస్టర్కు తీర్చే ప్రభావాన్ని ఇచ్చి ఇప్పటికైనా మన కష్టాలని బాధల్ని కోరికలను పక్కక పెట్టి మనం మానవుడిగా జన్మించినందుకు మహామానవుగా మారాలని ఆయన పరిశ్రమ సపనము ఇప్పటికైనా అర్థం చేసుకుంటారని నేను అర్థం చేసుకున్నాను. అనుకారంగా చెప్పలేదండి, నా బాధనే ఆయన దగ్గర ఉన్నాను కాబట్టి కొంచెం వింటున్నాను కాబట్టి చూసాను. ఈ గురుసత్తా మహోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రోగరహిత జీవితమో నిష్ఠరహిత జీవితమో వృద్ధాపరహిత జీవితమో వస్తుంది. దేవరామ రామాయణ కాలంలో కృష్ణకాలంలో అలాంటి వ్యక్తులు ఉండాలి. అలాంటి జీవిత విధానానికి లాంటి దీపాలు 20 మాస్టారేస్తున్నారు 24, 25, 26 తేదీలు రావలేదు. 2-3 సంవత్సరాలు అలాంటి వ్యక్తులు మనలోనే ఉంటారు. మనం తయారు చేస్తానని ప్రమాణం ఇస్తున్నారు. కాబట్టి ఇంకొక 20-30 నిమిషాలు ఓపికగా మనం మాట్లాడే ప్రసంగాన్ని విని తర్వాత మీరు బృందానికి వెళ్ళాలి. కొంతమంది కార్యకర్తలు ఇంకా ప్రవచనాలు చెప్పాల్సిన వారు ఉన్నారు. దయచేసి వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నామా, ఏమీ అనుకోవద్దు. భోజన సమయం వాతావరణం అనేది ముఖ్యంగా మనం మాట్లాడే ప్రవచనం అయిపోయిన తర్వాత, భోజనాలు అయిపోయిన తర్వాత సాయంత్రము మళ్ళీ మన కార్యక్రమం కొనసాగుతుంది. నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా ఆవేదన పూర్వకంగా బాధ కలిగించినట్లయితే దయచేసి నా మనసులో ఈశ్వరద్వేషంతో చేస్తున్నాడు, అహంకారంతో చేస్తున్నదమ్మా, క్షమించండి. నన్ను క్షమించలేదు ప్రసాదం మాట్లాడితే ఇప్పుడు మన గురుదేవుడు పూజ్య గురుదేవుడు గురుపత్ర అధిపతికి ప్రతినిధి. మీరు ఆలోచించండి, గురువుల యొక్క సత్త ప్రతినిధిగా మన రామకృష్ణ గారి ఉపన్యాసము ప్రారంభమవుతున్నది. నమస్కారం.
కార్యక్రమాలలో మీ అందరి నుంచి నేను ఆశిస్తున్నది ఏంటి అంటే, ఇది జనవరి 1వ తారీఖు నుంచి మళ్ళీ నెక్స్ట్ దత్త జయంతి మళ్ళీ డిసెంబర్ లో వస్తుంది 2005. దానికి మొత్తము ఆంధ్రప్రదేశ్ లో ఒక ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం రావాలి. ఈ ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం రావటానికి ఎక్కువ మంది అక్కర్లే. ఓ 100 మంది నడువు బిగించి మేము ఈ సంవత్సరం అంతా మేము ఒక పద్ధతి ప్రకారం ఈ ప్రణాళికను ఆచరించబోతున్నాము అని నిర్ణయం తీసుకోగలిగితే, జూన్ లో గాయత్రి జయంతి వస్తుంది, అప్పటికే అయిపోతుంది కార్యక్రమం. మనం అన్ని ప్రీపోన్ అవుతాయన్నది మీకు అనుభవపూర్వకంగా తెలుసు కదా, మీకేం డౌట్ లేదు కదా. అన్ని ప్రీపోన్ పోస్ట్పోన్ అయ్యేది మన జీవితంలో ఎప్పుడూ ఎరగలేదు మనం. అంతే డేట్ ఏంటంటే 6 మంత్స్ ప్రీపోన్ అయింది జూన్ గాయత్రి జయంతి నాటికి. ఆంధ్రప్రదేశ్ లో ఆధ్యాత్మిక ప్రదేశంగా మారాలి. ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, ఆధ్యాత్మిక ప్రదేశంగా మారాలి అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి జనావళి అంతా కూడా ఆధ్యాత్మికంగా మారదు, అసంభవం. అది సత్యయుగంలో కూడా రాక్షసులు ఉన్నారు, త్రేతాయుగంలో రాక్షసులు ఉన్నారు, ద్వాపర యుగంలో రాక్షసులు ఉన్నారు, కలియుగంలో రాక్షసులు ఉన్నారు. అంటే అన్ని యుగాల్లోనూ రాక్షసులు ఉంటారు. కానీ తేడా ఎక్కడొస్తుంది అంటే, పైన చెప్పిన 2 యుగాలలో త్రేతాయుగంలోనూ సత్యయుగంలోనూ రాక్షసులంటే చిన్న చూపు ఉండేది. ద్వాపరయుగం కలియుగం వచ్చేసరికల్లా రాక్షసులే పెద్ద చూపు వాళ్ళుగా తయారయ్యారు. చెప్పిన భావం అర్థమైంది కదా. ఆ దృష్టికోణం ఆంధ్రప్రదేశ్ లో మారుతుంది. అంటే ఏంటి, ఇది వరకు ఈనాడు కాస్త ధనం ఉంది, కాస్త పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే చాలా గొప్పవాడు. ఆలోచన సరళి తలకిందులవుతుంది. మంచి వాళ్ళని గౌరవించేటటువంటి రోజులు వస్తాయి. అది 6 నెలల్లోనే వస్తాయి. అది మాత్రం గ్యారంటీ. ఎవరి ద్వారా వస్తుంది అన్నదే గ్యారంటీ లేదు. అక్కడ నా కథన ఇందాక అందరూ ఓపెన్గా అలాగా వాళ్ళ తప్పులు ఏదైనా ఉంటే క్షమించమని అడిగినప్పుడు నాకు కూడా అనిపించింది, నా తప్పు కూడా ఏదైనా ఉంటే క్షమించండి అని అడగమని. ఏంటి నా తప్పు అంటే, నేను పరమ స్వార్థంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాను, అది నేను ముందు ఒప్పేసుకుంటే బాగుండదు. పరమ స్వార్థం ఏంటి అంటే ఖచ్చితంగా మంచి రోజులు వస్తున్నాయని తెలుసుకున్నప్పుడు నాకే కూడా ఒకటి అందులో పెట్టేస్తే బాబు నేను కూడా అది నా స్వార్థం. నా స్వార్థాన్ని అర్థం చేసుకుని మీరు కూడా మీ చే పెట్టేశారనుకోండి, ఓకే. కానీ నా మనసులో కోరిక ఏంటంటే వీళ్ళందరూ చేతులు పెట్టేస్తే మరి నా స్వార్థం ఏమవుతుంది? అక్కడ కొంచెం నేను ఉదాహరణగా ఉండదలుచుకున్నాను. మీరు ఆ ప్రాముఖ్యత అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఇయర్ యొక్క ప్రాముఖ్యత ప్రపంచ చరిత్రలోనే ఇది ఒక విశిష్టమైనటువంటి సంవత్సరంగా రూపొందబోతోంది. ఖచ్చితంగా రాబోయేటువంటి సంవత్సరాలలో ఇతర గ్రహాల నుంచి భారతదేశానికి వ్యక్తులు వస్తారు. ఖచ్చితంగా మన ప్రయత్నాలు ఒక సుస్పష్టమైనటువంటి రీతిలో వెళ్ళగలిగితే ఐపీఓ అనేటువంటి ఒక సంస్థ ఆవిర్భవిస్తుంది, ఇంటర్ ప్లానెటరీ ఆర్గనైజేషన్. దీని గురించి ఈకే గారు జ్వాలాపూర్ మహర్షి భవిష్య పురాణంలో చాలా స్పష్టమైనటువంటి సూచనలు ఉన్నాయి. అంటే కొంచెం మీరు నిద్ర లేస్తే ఒక 6 నెలల పాటు కనుక మీ మీ పనుల నుంచి మీరు సెలవులు తీసేసుకోగలిగితే ఖచ్చితంగా మీకు ఆహ్వానము. పూర్తిగా ఎక్కడో ఒక చోట మనం స్థిరపడిపోదాం. ఆ కార్యక్రమానికి చాలా స్పష్టమైనటువంటి రూపకల్పన ఉన్నది. మొదటి రూపకల్పన ఏంటి అంటే థియోసాఫికల్ సొసైటీని అది ఏమి చెప్పదలుచుకున్నదో దానిని మనం స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళకి అందజేయాలి. చాలా జాగ్రత్తగా ఇది నోట్ చేసుకోండి. మీరు దీనికి ప్రణాళిక వేసుకుని మళ్ళా నాకు సాయంత్రం చెప్పండి. ఉత్తినే విని వెళ్ళిపోవటం కాదు ఇది. మొట్టమొదట మనం చేయవలసినటువంటి పని సీక్రెట్ డాక్ట్రిన్ మరియు బ్రావెట్స్కీ థియోసాఫికల్ సొసైటీ యొక్క ఇతర రచనలను 2 నెలల లోపల ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మెయిన్ సెంటర్స్ లో క్లాసెస్ పెట్టి అందజేయాలి. ఎందుకు? అక్కడ పరిణామ క్రమం మొత్తం చెప్పబడి ఉంది. సూర్యుడు యొక్క ఉత్పత్తి నుంచి మళ్ళీ సూర్యుడు లైవ్ అయిపోయేంత వరకు ఏం జరగబోతున్నదో తారీఖులతో సహా అందులో ఉన్నది. ఆ తారీఖుల్ని పట్టుకోవాలి. నేను పట్టుకున్నది మీకు స్పష్టంగానే చెప్పేస్తున్నాను. కానీ ప్రశ్న ఏంటంటే సీక్రెట్ డాక్టర్ లాంటి దాంట్లో చెప్పబడినటువంటి రహస్యాలన్నిటినీ కూడా నేను వేరుగా కూర్చుని రీసెర్చ్ చేసి ఆ డేట్స్ పట్టుకోవాలి అంటే కొన్ని జన్మలు పడుతుంది. కానీ మీరందరూ కలిసి కూర్చుని ఇదే విధానం అని చెప్తే కొన్ని రోజుల్లో అయిపోవచ్చు. అందులో కంప్యూటరైజ్ అయి ఉంది. ఇప్పుడు కొంచెం అది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కొంచెం మీకు ఇక్కడ మాకు ఇంగ్లీష్ భాష రాదు అనే ఆవేదన మాత్రం ఎవరికి వద్దు. నేనున్నాను, తెలుగులో చెప్తాను నేను మీకు, అది స్పష్టంగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను నేను. సీక్రెట్ ఆప్షన్ బ్లాబెట్స్కి థియోసాఫికల్ సొసైటీ ద్వారా మనం నేర్చుకోవలసినది ఏమిటి అంటే పరిణామ క్రమంలో మనం ఎక్కడ ఉన్నాము, మనం ఎక్కడ ఉన్నాం. ఒకే ఇంట్లో ఎలిమెంటరీ స్కూల్కి వెళ్లే పిల్లవాడు ఉంటాడు, డిగ్రీ చదివే పిల్లవాడు ఉంటాడు, యూనివర్సిటీలో చదివే పిల్లవాడు ఉంటాడు, రీసెర్చ్ చేస్తున్నటువంటి వాడు ఉంటాడు, యూనివర్సిటీలో పనిచేసేవాడు ఉంటాడు, పోలీస్ ఇన్స్పెక్టర్ ఉండవచ్చు. అర్థమవుతుంది కదా? వాళ్ళందరూ ఉండేది ఎక్కడ? ఒకే కుటుంబం. వాళ్ళ వాళ్ళ పనుల బట్టి ఏ రోజుకి ఆ రోజు వాళ్ళు వాళ్ళు చేసే పనులలో భిన్నత్వం వస్తుంది. ఎలిమెంటరీ స్కూల్ చదివేటటువంటి వాడు ఎలిమెంటరీ స్కూల్ పుస్తకాలు చదువుతూ ఉంటాడు అదే ఇంట్లో. ఎలా అర్థమవుతున్నాయి కదా? అలాగే మనం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా మనము పరిణామ క్రమంలో ఏమి చేయాలో అనేది స్పష్టముగా మనకి అర్థం కావటం లేదు. మనం అంతా చేస్తుంది ఏంటి అంటే ఇతరులు చెప్పింది చేస్తున్నాం. ఇక్కడ నా కోరిక ఏంటి అంటే మనం ఇతరులు చెప్పింది చేయొద్దు, నువ్వు పట్టుకో. నువ్వు ఎందుకు పుట్టావు? నువ్వు పుట్టావు సరే, నువ్వు ఫలానా వాళ్ళకి ఎందుకు పుట్టావు? ఫలానా ఊళ్ళోనే ఎందుకు పుట్టావు? నీకు ఎందుకు ఫలానా రోగాలే వస్తున్నాయి? నీకు ఎందుకు ఫలానా రోగాలు రావటం లేదు? ఇందుకు ఈనాడు ఫలానా వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ లో ఉన్నాడు? ఇందుకు ఇటాలియన్ వనిత ఒక ఆమె భారతదేశంలో అంత శక్తి సంపాదించుకుంది? ఇందుకు వీటన్నిటికీ మీకు స్పష్టమైనటువంటి వివరణ దొరుకుతుంది. సీక్రెట్ ఆఫ్ స్పష్టంగా అసలు డౌట్ ఉందా మీకు? అసలు ఇంద్రుడు కంటిస్వామిని అరెస్ట్ చేశారు, అసలైన కారణాలు తెర వెనక ఉంటాయి. పొలిటీషియన్స్ కూడా కారణాలు కాదు. నిజంగా చెప్పాలంటే పొలిటీషియన్స్ చాలా అమాయకులు. మీరు వెళ్ళి చెప్పండి వాళ్ళకి, మాస్టర్ ఇలా చెప్పారండి అని. ఇదంటే వాళ్ళు ఒక సుపీరియర్ పవర్ చేతిలో కీలు బొమ్మలు మాత్రమే, ఇంక్లూడింగ్ హిట్లర్, నెపోలియన్, ముస్సోలిని, లెనిన్ వీళ్ళందరితో కూడా అరవిందో తన చరిత్రలో రాసుకుంటాడు ఎలా ఆడుకున్నాడో వాళ్లతో. వీళ్ళు లాభం లేదు, నేను ఎన్నిసార్లు శక్తి పంపించినా వాడికి అరకటం లేదన్నాడు. వీడు చాలా మంచివాడు, నేను చెప్పింది చెప్పినట్టు చేశాడు అన్నాడు. తెల అర్థమవుతుందా? ఇటువంటి వ్యక్తులు పుట్టిన దేశంలో ఉన్నాం మనం. అంతే చూడటానికి ఫస్ట్ వరల్డ్ వారు, సెకండ్ వరల్డ్ వారికి వెనకాతల అనేక పొలిటికల్ కారణాలు కనిపిస్తూ ఉంటాయి. ఫలానా వాడి వల్ల ఇలా జరిగింది, ఫలానా వాడి వల్ల ఇలా జరిగింది అని. పాపం పొలిటీషియన్స్ నిజంగా అమాయకులు, పాపం నిజంగా జాలిపడాలి. ఎందుకంటే వాళ్ళు చేసే ఏ పని కూడా వాళ్ళది కాదు. పాపం దుర్యోధనుడు దానికి తగ్గుతుంది ఎగ్జాంపుల్. శకుని అంతకంటే పెద్ద ఎగ్జాంపుల్. మాయాబజార్లో చూపించినటువంటిది అది కథ మాత్రమే కావచ్చు, కానీ నాకు మాత్రం చాలా నిజం అనిపిస్తుంది. అహంకారం ఉన్న వ్యక్తుల్ని ఉపయోగించుకున్నంత బాగా నిరహంకారుని గురువులు ఉపయోగించుకోలేరు. ఇంకంటే అసలు వాళ్ళు ఏం లేదు అక్కడ. ఉపయోగించుకోవటానికి ఏదో ఉండాలిగా. ఏముంది అహంకారానికి? వాడికి కాస్త అహంకారం ప్రోధి చేసేయగలిగి టిస్ట్ ఇచ్చేయగలిగాడు అనుకోండి గురువు, ఇంకా చాలు వాడు తీర్పు తప్పుతాడు. ఇంకా మళ్ళా గురువు వాడికి చెప్పక్కర్లేదు, బతిమాలకు ఒక్కర్లేదు, నాయన నువ్వు ఇది చేయి అది చేయను. నిరహంకారులు ఉన్నారే మాది ఉందండి, అంత చచ్చాడు అనమాట గురువు. ఇంకా మీకు అర్థం కావటం లే ఆ మాటలలో మన యొక్క ఎంత మనం దిగజారిపోయాం. నేను మీకు చెప్తాను కదా సప్తఋషి ఆశ్రమంలో అఖండ సాయి చరిత్ర పారాయణ అఖండంగా 24 అవర్స్ ఒక సంవత్సరం పాటు నడిచింది. ఒక సంవత్సరం అయిపోయింది మాస్టర్ అన్నారు. ఓకే మీరు బాగా అలసిపోయారయ్యా, ఇంకా మీరు చేసుకోండి అన్నా. ఇంకా చేసుకోరేవాళ్ళు? ఒకసారి అడిగాను నేను, ఏమయ్యా ఎందుకు చేసుకోవటండి? సాయి చేయించుకుంటారండి. మీకు అర్థమవుతుందా మీ మూర్ఖత్వం? సాయికి ఏం కర్మ పట్టిందయ్యా నీ చేత చదివించుకోవటానికి? ఆయన జీవిత చరిత్ర కర్మ నీది, బాధ నీది. ఇంకటి వద్దమ్మా, అలాంటి మాటలు మనం మాట్లాడుకోవద్దు. మనం చేద్దాం గురువులు చెప్పింది, మనకి ఎంత అర్థమైందో అంత చేద్దాం. మనకి అర్థమైనంత చేస్తున్నామని అహంకారం ఉంచుకుందాం మనం. కలిసే వచనంతవా, ఎంత అహంకారం ఉండాలి అర్జునుడికి ఆ మాట వినటానికి? నువ్వు చెప్పింది నేను చేస్తాను. కానీ అహంకారం అతనికి తెలుసు ఆ శక్తి కూడా ఆయన ఇస్తాడు అనేది వేరే విషయం. కానీ నువ్వు చేయకుండా ఆ శక్తి ఇమ్మంటే రాదు అది. ఇదంతా కూడా మీకు సీక్రెట్ ఆప్షన్ చదివితే అర్థమవుతుంది. శంకరాచార్య వారు అప్పుడే ఎందుకు పుట్టారు? క్రైస్ట్ యొక్క ఒరిజినల్ లైఫ్ ఏమిటి? దత్తావతారం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ పూర్ణిమ నాడు నిజమైనటువంటి సాహసం చూపించగలిగేటటువంటి వ్యక్తి ఒక సంవత్సరం లోపల అమరుడైపోతాడు, ఖచ్చితంగా అమృతత్వాన్ని పొందగలుగుతాడు. నాది గ్యారంటీ. ఆ సంఘటన అలా కుదిరింది. అది ఎప్పుడైతే అర్థమైందో నేను ఇక్కడ స్టార్ పెట్టించాను. నేను ఒకరోజు రాత్రి ఫోన్ చేసి పెట్టాను కదా. కానీ యాక్చువల్ గా ఇది కఠోపనిషత్ అన్న సంగతి చాలా మంది తెలియదు. క్రైస్తకి తెలిసి ఇది కఠోపనిషత్ అని. భారతదేశానికి వచ్చి మన వాళ్ళ దగ్గరే చాలా 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 ఆధ్యాత్మికత నేర్చుకుని, బాబు రాబోయేటటువంటి రోజులలో మీ వెస్టర్న్ కంట్రీస్ అన్ని కూడా మెటీరియలిస్టిక్ కంట్రీస్ అయిపోతాయి, మెటీరియలిస్టిక్ కంట్రీస్ అయిపోయిన తర్వాత భగవంతుడి గురించి వాళ్ళకి ఏ విధమైనటువంటి అవగాహన ఉండదు, అప్పుడు మాకు ఉన్నటువంటి ఏకైక మార్గం ఏంటంటే హృదయగ్రహాన్ని లేపేయాలి. అంత కష్టపడి సూర్యుడు తయారు చేసుకుని కొన్ని కోట్ల సంవత్సరాల ప్రయత్నంతో తయారైన హృదయగ్రహాన్ని, హృదయగ్రహం మీద ఉన్నటువంటి ఒక మానవ జాతి యొక్క బలహీనత వల్ల భగవంతుడు నాశనం చేయడానికి ఒప్పుకోడు. అందుకే ఆ మాట గ్యారంటీ ఇచ్చాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్నం అధర్మస్య తదాత్మానం సృజామయం. అది నీకోసం నా కోసం కాదు బాబు ఆ మాట మాట్లాడింది, మన గతభత్వం చూసి ఏడుస్తా చెప్పాడు ఆయన, బాబు నువ్వే గొంప ముంచుతావు నిన్నే చావగొడతాను నేను వచ్చి అని. ఇంతేంటే మిగతా జంతువులు పాపము చేయవు పుణ్యము చేయవు అవును చావగొట్టాలి. ఇంతేంటే ధర్మహాని ఎవరి ద్వారా జరుగుతుంది, మన వల్లే జరుగుతుంది. కానీ ఇంత స్పష్టంగా ఓపెన్ గా నేను బయటకు ఎందుకు వస్తున్నాను అంటే, ఈ రోజులు మీరు మిస్ అవుతే చాలా మిస్ అవుతారు. ఫస్ట్ బ్యాక్ వాళ్ళు ఎవరు లేదు, పరిణామక్రమం జరుగుతూనే ఉంటుంది. మీరు అలాంటి అపోహలు ఏమి ఉండకండి, ఇదంతా అయిపోతుంది దీని తర్వాత ఏమీ అవ్వదు అని. మనం మిస్ అవుతాం. ఈ కఠోపనిషత్తులో పంచాగ్ని విద్య ఒకటి ఉన్నది, ఆ పంచాగ్ని విద్య త్రికోణము పంచకోణము. ఆ పంచకోణాన్ని మన మిషన్ ఆర్కేకి సంకేతంగా పెట్టుకున్నాను. అంటే ఆ మిషన్ ఆర్కేలో ఉన్నటువంటి పంచాగ్ని విద్యలలో మొదటి విద్య సీక్రెట్ డాక్ట్రిన్, అది అర్థం చేసుకోండి. అందుకే ఇంతగా చెప్పేది, కానీ సీక్రెట్ డాక్ట్రిన్ మాకు అర్థం కాదు మాస్టారు, మీరేమి కంగారు పడకండి, మీకు చాలా తెలుసు. కేవలం ఆ దృష్టికోణంతో మనం చూడలే. అది ఎలా చూడాలి, దానికి ఇవాళ నేను చెప్తున్నటువంటి సూచనలు జాగ్రత్తగా మీరు ఇప్పుడు విని రాత్రి లోపల ఒక ప్రణాళిక వేసేసుకోండి. నా కోరిక సీక్రెట్ డాక్టర్ పీస్ ఆఫ్ సొసైటీ వాళ్ళ నాలెడ్జ్ ఆంధ్రప్రదేశ్ లో కొన్ని సెంటర్స్ లో అయినా పరిపూర్ణంగా వెళ్ళిపోవాలి. ఎలా అన్నది ప్రణాళిక వేసుకోండి. అందులో మీరు వేయండి అని మాట్లాడుకోవద్దండి, మీరు వేసేసుకోండి. వేసేసుకున్నాక డిస్కస్ చేసుకోండి. అర్థమైనా చెప్తున్న పాయింట్, సీక్రెట్ డాక్టర్ థియోసాఫికల్ సొసైటీ యానిటెసెంట్ లిటరేచర్ పూర్తిగా అవగాహనకి రావాలి. ఎలా అవగాహనకు వస్తుందో నేను చెప్పదన్న, కానీ మీరు నేను వచ్చాక పుస్తకాలు కొనుక్కోవడం కాదు, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను సజెస్ట్ చేసిన పుస్తకాలు ఒక క్లాస్కి మీరు ఒక నెల ముందే కొనుక్కుని చదువుకోండి. టెక్స్ట్ బుక్ లాగా చదవండి, ఈజీగా అర్థం కాదు. అంటే ఏంటి, మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది అనుకుంటున్నారు, ఈ సిస్టమ్ అంతా ఎందుకు వచ్చిందో, బిల్ నాదన్ అక్కడ ఎందుకున్నాడో, ఇంకా ఎందుకు పట్టుబడలేదు, ఎప్పుడూ పట్టుబడనటువంటి విరాట్వాడు ఆయన ఎవరు, సద్దాం హుస్సేన్ ఎందుకు ఇలా ఉన్నాడో, వీటన్నిటికీ మీకు చాలా స్పష్టమైన కారణాలు తెలుస్తాయి. తెలుసా మీకు ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో, అప్పుడు అన్ని తెలిసిపోతూ ఉంటాయి మీకు ఎందుకు ఇలా జరుగుతుందో అని. కానీ తెలిసిపోవటంతో ఒక ప్రమాదం వస్తుంది, సర్వజ్ఞత వస్తుంది కదా. అంతేత మీకు వచ్చిన ప్రతి ఆలోచన కూడా కరెక్ట్ అనుకుంటారు, కరెక్ట్ కాదు. మీరు ఏ స్థితిలో ఉన్నారో కూడా మీకు తెలియబడుతుంది. ఎలిమెంటరీ స్కూల్ చదువుతున్న వాడికి ఎంఎస్సీ అంటే చాలా పెద్ద డిగ్రీ అని తెలుసు, తెలియకపోవటం ఏం లేదు. కానీ ఎంఎస్సీ అంటే ఏంటో వాడికి తెలియదు కదా. బిఎస్సీ చదువుతున్న వాడికి ఎలిమెంటరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు లెవెల్స్ తెలుసు, కానీ ఎంఎస్సీ అంటే ఏంటో తెలియదు. ఆ తేడాలు మీకు జీవితంలో వస్తాయి. మీరు ఎక్కడున్నారు పరిణామక్రమంలో మీరు ఎక్కడున్నారో తెలిస్తే మీరు ఏం చేయాలో అర్థం అవుతుంది. ఇప్పుడు ఇంత నికృష్టమైన జీవితం ఎందుకు మనం జీవిస్తామో తెలుసా, మనం ఏం చేయాలో తెలియదు. ఏదో చదివిస్తున్నాం, ఉద్యోగం చేసేసుకున్నాం, ఇంటికి వస్తున్నాం, టీవీలు చూస్తున్నాం, పాటలు పాడుకుంటున్నాం, రోగాలు వస్తే బాధపడుతున్నాం, పెళ్లిళ్ళకి ఆనందిస్తున్నాం, పిల్లలు పుడితే ఆనందిస్తున్నాం. కానీ ఇదంతా కూడా మీ జీవిత లక్ష్యాలు కాదు. ఇదంతా ఎందుకు ఏర్పడింది అంటే, మీ జీవిత లక్ష్యాన్ని కరెక్ట్ అయినటువంటి మార్గంలో తీసుకెళ్లటానికి గురువులే ఈ నగరాలను సృష్టించారు. మీరే ఊహించుకోండి, ఒక్కొక్కడు ఒక కడిగిలో ఉన్నాం అనుకోండి, మన పరిస్థితి ఎలా ఉండేది, ఎప్పుడు ఏ పూలు వస్తుందో తెలియదు, ఎప్పుడు ఏ జంతువు వస్తుందో తెలియదు. ఇంకా మీరు సాధనలు ఏం చేసుకోగలరు, ఒక సామాజిక వ్యవస్థ లేకపోతే మనిషి అయినా ఎక్కడికో పోయి తెచ్చుకోవాలి, రాత్రి చీకటిగా ఉంటుంది. దానికి అన్ని ఏర్పడతాయి గురువు మనకి. ఎందుకు నువ్వు పుట్టినటువంటి లక్ష్యాన్ని సామూహికంగా కలిసి కట్టుగా చేసుకోండి అని, అది మనకి అర్థమైన తర్వాత ఈ సృష్టి మొత్తానికి కూడా ప్రకృతి యొక్క శక్తులు కారణాలు అని మనకి తెలుసు కదా. ఈ సృష్టి అంతా దేని మీద ఉంది అంటే ప్రకృతిలో ఉన్నటువంటి శక్తుల వల్ల ఉంది. ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి శక్తిని కూడా భూమి మీద వాటి నియమాలతో దింపినటువంటి వ్యక్తి రామకృష్ణ పరమహంస. అంచేత మనం ఇప్పుడు ఏం తెలుసుకోవాలి, పరిణామ క్రమంలో మనం ఎక్కడున్నామో తెలుసుకుంటాం. థియోసాఫికల్ సొసైటీ అది చదువుకుని ఆ జ్ఞానం కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది. కానీ మీకు జ్ఞానం వచ్చేసిన తర్వాత మీరు ఉన్న స్థితి నుంచి మీరు పైకి ఎదగాలి అంటే దేవతాశక్తుల సహాయం కావాలి. ఆ దేవతాశక్తుల సహాయం మీకు ఎక్కడి నుంచి వస్తుంది అంటే రామకృష్ణ పరమహంస దగ్గర నుంచి వస్తుంది. అందుచేత రామకృష్ణ పరమహంస యొక్క జీవితాన్ని మీరు చూడండి, ప్రతి దేవతను ఆయన సాక్షాత్కరింపజేస్తున్నాడు. ఎందుకంటే ఆయన పని అది, దట్ ఈస్ హిస్ డ్యూటీ. ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని దేవతా శక్తులను ఈనాడు మానవ జాతికి ఏది అవసరమో అదంతా కూడా దింపి మీకు అందుబాటులో పెట్టాడు. ఇంకేత నెక్స్ట్ క్లాస్ ఏం కావాలన్నమాట, రామకృష్ణ మిషన్, వివేకానంద, పరమహంస, రామకృష్ణ పరమహంస మీద ఉన్నటువంటి క్లాసెస్ మళ్ళీ మీరు బాగా చదవాలి. అది ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 2-3 నెలలు మీకు టైం ఇస్తున్నాను కనుక అందరూ అన్ని దయచేసి చేయకండి. శిఖర డాక్టర్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు 3 నెలలు శిఖర డాక్టర్ నేర్చుకోండి. రామకృష్ణ పరమహంస గురించి చదవదలుచుకున్న వాళ్ళు 3 నెలలు రామకృష్ణ పరమహంస మాస్టర్ గురించి మాత్రమే చదువుకోండి. అర్థమైందో చెప్పిందే, క్లాస్ తెచ్చుకోకండి. మళ్ళా 2 ఇంపార్టెంటే, కానీ మీరు అది చదవండి, మీరు ఇది చదువుతారు, తర్వాత మీరిద్దరు కలిస్తే చాలా సులభంగా పనులు జరుగుతుంది. పరిణామ క్రమంలో వాళ్ళు ఎక్కడున్నారో మీరు చెప్పండి, దేవతా శక్తుల్ని మీరు ఎలా ఉపయోగించుకోవాలో వీళ్ళు చెప్తారు. పరస్పరం భావయంత శ్రేయ పరమోక్షం, అర్థమైంది కదా. ఇంకేత మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు, మీరు అన్ని చదివేద్దామని ప్రయత్నించకండి. ఇంకేత మొదటిది థియోసాఫికల్ సొసైటీ, 2 రామకృష్ణ మిషన్. ఈ 2 శక్తులు కలిశాక ఇంకా పరిణామ క్రమం ఎటు వెళ్తుందో తెలిసాక, దేవతా శక్తుల్ని ఎలా ఉపయోగించుకున్నా తెలిసాక 6 సొసైటీ పని స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నేను మీ నుంచి కోరుకునేటటువంటి పెద్ద సహాయం, 6 భారతదేశ యొక్క పాత్ర చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నాడు. అంటే పరిణామ క్రమంలో దేవతా శక్తులను ఉపయోగించుకుని భారతదేశం ఎక్కడికి వెళ్ళాలి అనేటటువంటిది చాలా స్పష్టంగా అర్థమైంది. ఇక్కడ సూప్రామెంటల్ డిసెంట్ అని ఒక మాట వాడతాడు. ఓం భూ ఓం భువ ఓం స్వాహ, ఇంతవరకు మనం గాయత్రి మంత్రంలో చేస్తాం. మహ జనహ తపహ సత్యమని 4 లెవెల్స్ ఉన్నాయి మనస్సులో. అది అరవింద సొసైటీ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు మాట్లాడుకుందాం. కానీ మనం ఇక్కడ ఏమని మాట్లాడుకుంటాం అంటే, మనకి 4 రకాలైనటువంటి మానసిక స్థితులు ఉంటాయి. ఒకదాన్ని మనస్సు అంటాం, ఇంకో దాన్ని బుద్ధి అంటాం, ఇంకో దాన్ని చిత్తము అంటాం, ఇంకో దాన్ని అహంకారము అంటాం. ఇది గుర్తుంచుకోండి, దీని గురించి మీరు పెద్దగా ప్రస్తుతం ఆలోచించకండి. ఈ 4 శక్తులలో అరవిందో బుద్ధిని దాటి చిత్తం వరకు వెళ్ళాడు. దాన్ని ఓవర్ మైండ్ అన్నాడు. నవంబర్ 24, 1926 నాడు సిద్ధిదే అని అరవింద సొసైటీ వాళ్ళు చాలా గొప్పగా జరుపుకుంటారు. ఆనాడు ఆ దేవతా శక్తులన్నీ భూమి మీదకి దిగాక కొంచెం ఆలోచించాడు. ఆయన ఆలోచిస్తే ఆయనకు అర్థమైంది ఏంటంటే, దేవతా శక్తులు ఒక్కటే భారతదేశానికి పరిపూర్ణమైనటువంటి స్వతంత్రం తీసుకురాలేవు. ఇంకా అప్పటి నుంచి ఆయన ఏకాంతంలోకి వెళ్తాడు. జాగ్రత్తగా వినండి మాటలు, మీ నుంచి 1 సంవత్సరం పాటు ఈ సాధనే నేను ఆశిస్తున్నాను. అరవింద గ్రూప్ వాళ్ళతో ముఖ్యంగా 1926 డిసెంబర్ 24 తర్వాత అరవిందో తన గది నుంచి బయటికి రాలేదు. దర్శనం ఇచ్చినా కూడా ఒక్కటి తలుపులు తెరిచి బయటకు వచ్చి దర్శనమిచ్చి వెళ్ళిపోయాడు. 1947 భారతదేశాన్ని స్వాతంత్రం వచ్చింది. అరవిందో, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, ఈ యోగులందరూ కూడా అప్పుడు భారతదేశ స్వాతంత్రానికి చాలా చాలా పనులు చేశారు. వాళ్ళు చేసిన పని ఎలాంటి పని చేశారో కూడా మీకు సీక్రెట్ డాక్టర్ చదివితే అర్థమవుతుంది. అందులో మీరు పట్టుకోగలగాలి రామకృష్ణ పరమహంసకి అతను ఇచ్చిన పేరు ఏంటి అని. కానీ మీకు తెలుస్తుంది అరవింద్ ఏం చేస్తాడు, ఎందుకు సెకండ్ వరల్డ్ వార్ లో 76 ఏళ్ల రిటైర్ అయిపోయినటువంటి పొలిటీషియన్ ని మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ గా తీసుకొచ్చారు. ఎవరి గురించి చెప్తున్నాను అర్థమైందా మీకు? చర్చిల్ గురించి చెప్తున్నాను. మినిస్టర్ విక్టరీ, ఆయన రిటైర్ అయిపోయాడు పాలిటిక్స్ నుంచి. ఎప్పుడు ఉన్నాడు ముసలాన్ అయిపోయాడు నాకు ఓకే లేదని ఆయన్ని బతిమాలకు పెట్టుకున్నారు. ఆ కాలంలో యుద్ధం టైంలో అప్పుడు ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేసేసి ఈయన ప్రైమ్ మినిస్టర్ పెట్టారు. ఎందుకు అలా జరిగింది ఆ పొలిటీషియన్స్ కి తెలియదు ఎందుకు అలా జరిగిందో. జరిగింది అనుకుంటున్నారు. మళ్ళీ అరవింద చరిత్ర చదివితే మీకు తెలుస్తుంది అరవింద ఇన్ఫ్లుయెన్స్ ఎలా పనిచేసిందో వాళ్ళ మీద. అంత అద్భుతమైనటువంటి వ్యక్తి ఏంటి, ఫస్ట్ వరల్డ్ వారు సెకండ్ వరల్డ్ వారు చక్రాన్ని తిప్పినటువంటి వ్యక్తి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక ఒకే ఒక మాట అన్నాడు, ద డివిజన్ మస్ట్ గో. ఇది ఉండకూడదు. ఏంటి ఉండకూడదు? భారతదేశము పాకిస్తాను అనేటటువంటి మత ఆధారపరమైనటువంటిది భారతదేశంలో ఉండకూడదు. బికాజ్ ఇండియా ఇస్ ఎ సెక్యులర్ కంట్రీ. ఆ యాంగిల్లో నువ్వు సెక్యులర్ కంట్రీ కనుక ఈ మతం గురించి మాట్లాడకు, ఈ మతం గురించి మాట్లాడకు కాదు, అసలు మతాల గురించి ఆలోచనే ఉండకూడదు భారతదేశంలో. అలాంటి భారతదేశం వస్తుంది అనుకున్నాను నేను. కారణం చెప్పాడు ఇందువల్ల రాలేదు. ఆ సుప్రా మెడికల్ డిసెంట్ నేను మనుషుల్లోకి దింపలేకపోయాను. కానీ నేను ప్రయత్నిస్తున్నాను, ఇంకో 2 ఏళ్లలో భారతదేశానికి పడిన ఈ ఖండం పోతుంది. ఖండం అంటే అర్థమైంది కదా, ముక్కముక్కలైపోయినటువంటి భారతదేశం మళ్ళీ కలిసిపోతుంది. 1950 వచ్చింది, కలవలేదు. అప్పుడు ఆయన ఏం నిర్ణయం తీసుకున్నాడు అంటే నేను శరీరాన్ని వదిలేస్తాను. ఎందుకు సాధించి చూశాడు సాధన సుప్రామెంటల్ డిసెంట్ ఆయన దింపుతున్నాడు. మదర్ ఇక్కడ ఉన్నది 71-76 వరకు, ఎంతవరకు నాకు గుర్తులేదు, 70s వరకు కూడా అరవింద శిష్యురాలు మదర్ ఉంది. చాలా చాలా ప్రయత్నాలు చేశారు కానీ ఆ సుప్రామెంటల్ డిసెంట్ కిందకి రాలే. ఒకసారి సుప్రామెంటల్ డిసెంట్ ఎవడి శరీరం ద్వారా అయినా లోపలికి వచ్చేస్తే ఓడి గుర్తుంచుకోండి, పృథ్వీ స్వర్గంగా మారిపోతుంది. ఇంకా ఆ శక్తిని ఎవరు ఆపలేరు. అందుకే శ్రీనాథ శర్మ ఆచార్య కూడా 1940s లోనే ఇదే మాట చాలా స్పష్టంగా ఆయన తన అఖండ జ్యోతి మ్యాగజైన్ లో టైటిల్ పేజీలో రాశాడు. స్వర్గాన్ని భూమి మీద దింపటానికి నేను ఈ సంస్థను పెట్టలేదు. ఏ సంస్థను? గాయత్రి పరివార సంస్థను. స్వర్గాన్ని భూమి మీద దింపటానికి నేను పెట్టలేదు, భూమిని స్వర్గంగా మార్చడానికి పెట్టాను అన్నాడు. అది అర్థం చేసుకోవాలి మేము. కానీ ఎప్పుడు జరుగుతున్నది ఆ గాయత్రి శక్తి? ఆ సుప్రామెంటల్ డిసెంట్ మానవాతీతమైనటువంటి శక్తి మనిషిలో దింపగలిగితే 1984లో 2400 గాయత్రి ప్రజ్ఞాన్ సంస్థాన్ని పెట్టినటువంటి వ్యక్తి తూర్పు బయలుదేరాడు. చూస్తాను నేను ఏ కార్యక్రమం ఎలా జరుగుతుందో గాయత్రి శక్తిపీఠాల్లో. దాని తర్వాత ఇంటికి వచ్చాక 3 రోజులు ఆయన ఆహారం తెచ్చుకోలేదు, ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తూ కూర్చున్నట్ట. ఎక్కడ కూడా నేను అనుకున్నటువంటి పని జరగటం లేదు, వాళ్ళు అనుకున్న పని చేస్తూ దాన్ని నా మాటల్ని సమర్థించడానికి ఉపయోగిస్తున్నారు తప్ప అసలైనటువంటి ఆధ్యాత్మిక శక్తి దిగలేదు. చిరిగిపోయిన కంబళి ముక్కలలో పనికి వచ్చే ముక్క ఏదైనా ఉంటుందా అని వెతుక్కుంటున్నానని ఇచ్చాడు. భావం అర్థం చేసుకోండి. అక్కడ ఆ మాటలు కటువుగానే ఎందుకు చెప్తున్నానంటే మీకు ఆ తీవ్రత తెలియాలి. ఆ స్థాయి వ్యక్తి తన జీవిత సర్వస్వాన్ని ఇచ్చేసి ఒక సంస్థగా పెట్టినటువంటి వ్యక్తి, ఆ సంస్థ యొక్క కార్యకలాపాలు ఎలా ఉన్నాయో అన్నదానికి ఆయన ఇచ్చిన సర్టిఫికేట్ అది. మనకే ఆ సర్టిఫికేట్ ఇంకోటికి ఇచ్చాడు ఆయన, వీధుల వాళ్ళకి ఇచ్చారు అనుకోకండి. ఏ మనం పనికొచ్చి ఉంటే ఆయన ఆ మాట అని ఉండేవాడా? అంతేకా ఇతరుల మీద మీరు భారాలు వేయకండి. అది మనమే మన గురువుకి మనము సవ్యమైనటువంటి పనిముట్టుగా మారలేకపోయాం. అది ముందు మీరు నిర్ణయించుకోండి స్పష్టంగా. అది నిర్ణయించుకున్న తర్వాత అరవిందో 1950లో శరీరం వదిలేస్తే శ్రీరామ శర్మ ఆచార్య ఆ సత్శక్తిని కిందకి దింపడానికి ఇంకొక అద్భుతమైనటువంటి ప్రయోగం చేశాడు. తండ్రి సాధన. అరవిందరు ఏం చేశాడు అంటే ఆ మానసిక తలాల్లో పనిచేశాడు, మనసు వరకు వస్తే క్రింద ఎదిగిపోతుందిలే అనుకున్నాడు. ఆయన దిగలేదు నాయన, నేను చేస్తాను చూడని ఆయన ఏం చేశాడు, తన శరీరంలో ఉన్నటువంటి ఆనందమయ విజ్ఞానమయ మనోమయ కామమయ భౌతిక కణాలలో ఆ సత్సంకల్పాన్ని దించాడు. ఆయన దింపి దాన్ని మొత్తము ప్రపంచం అంతా కూడా వెదజల్లేశాడు. వెదజల్లాడు సరే, వినేవాడవుడు వచ్చిన కథ కూడా అదే కదా. అందరూ ఎంత తమాషగా మాట్లాడతారు అంటే గురువు యొక్క మనోభావాన్ని మేము అర్థం చేసుకున్నాము అని. ఇస్ ఇట్ పాసిబుల్? గురువు యొక్క మనోభావాన్ని నువ్వు అర్థం చేసుకోగలిగితే అసలు నీ గురువు అక్కర్లే. గురువు యొక్క మనోభావాలు కాదు మీరు పట్టుకోవాల్సింది, గురువు శక్తిని చేయండి. పాయింట్ అదే అక్కడ. ఎందుకంటే మీరు మనోభావాలు పట్టుకునే స్థితిలో ఉంటే మన గురువు అక్కర్లే అసలు. అంతే కరిష్టే వచనం తవ, అందుకని మన లోగోలో కింద పెట్టింది అది, కరిష్టే వచనం తవ. నేను ట్రై చేస్తాను. కొంతమంది డాక్టర్లు కనిపిస్తారు నాకు, హోమియో డాక్టర్లు, వాళ్ళ గురువు గారి పేరు కొలుస్తుంది మందిస్తారు, గురువు గారు మందిస్తారు, కరెక్టే అవచ్చు గురువు గారు మందిస్తారని. కానీ నా అనుభవం ఏంటి అంటే నీకు హోమియోపతి మీద పరిపూర్ణమైనటువంటి కమాండ్ ఉన్నప్పుడు గురువుని ప్రార్థిస్తే వచ్చే మందు పేరు, నీకు హోమియోపతి తెలియనప్పుడు మందు పేరు చెప్పినా నువ్వు ఏదో అపభ్రాంతం పలుకు పలుకు చంపుతావు. మంచి జ్ఞానం ఉండాలి ముందు మీకు. గురువు యొక్క పని చెయ్యాలి అంటే, గురువు చెప్పినటువంటి ప్రణాళికను మీరు అర్థం చేసుకోవాలి అంటే మొట్టమొదట మీకు జ్ఞానం ఉండాలి, స్వాధ్యాయం ఉండాలి, ఆయన రచనలు తెలియాలి. వ్యాసుడు రాసిన ప్రతి పుస్తకాన్ని హిందీలోకి ట్రాన్స్లేట్ చేసి 3600 పుస్తకాలకు పైగా ఆయన రాస్తే, ఆయన ఏం రాశాడో ఎందుకు రాశాడో కూడా తెలియకుండా, అంటే ఏంటి ఆయనకి తోచక రాశాడు ఆ పుస్తకాలు, లేకపోతే మనకి చెప్పాలని రాశాడా, స్వాధ్యాయం కాదు. కానీ అరవిందో గురించి చెప్తున్నాను నేను. అరవిందో 1950 శరీరం వదిలేస్తే 40 తర్వాత 1990 గురువు గారు శరీరం వదిలేశారు. వాళ్ళిద్దరూ కూడా ఈ సత్ సంకల్ప శక్తిని భూమి మీదకి దింపితే చాలు, భూమి ఏమైపోతుంది, స్వర్గముగా మారిపోతుంది. అంటే మీలో కొంచెం ఓపిక ఉన్నటువంటి వాళ్ళు, రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళు, ఓ సంవత్సరం పాటు మేము పని మానేసినా కూడా మేము తినగలము, ఇంకా మీ కుటుంబ సమస్యలు అని చెప్పకండి. కుటుంబ సమస్యలు అరవిందోకి ఉన్నాయి, శ్రీరామ శర్మ ఆచార్యకి ఉన్నాయి, కుటుంబ సమస్యలు అందరికీ ఉంటేనే ఉంటాయి. ఈ సాధన మనం చేయగలిగితే ఏ సాధన, అరవిందో శ్రీరామ శర్మ ఆచార్య మనకి అందజేసిన సాధన. నా నమ్మకం ఏంటి, ఖచ్చితంగా వాళ్ళు భూమిపై స్వర్గావతరణంగా భూమిని స్వర్గంగా మార్చాలి అనేటటువంటి దృష్టితోనే శరీరాలు వదిలేరు. ఖచ్చితంగా వాళ్ళు ఇంత మూట అక్కడ పెట్టారు. మనం ఏం చేసుకోవాలి, ఆ మూటకి కన్నాలు అయితే ఆ శక్తి కిందకి దిగుతుంది. అంచేత మనం చేసేటటువంటి తపస్సులో మెయిన్ తపస్సు ఏంటంటే ఆత్మార్పణ సాధన, అంతే ఉంటుంది. రోజుకి పొద్దున్న 3 సాయంత్రం 3 నేను మనము ఆ పుస్తకాలు చదివి నేను ఇది చెప్తున్నానని చెప్పేంత దమ్ము లేదు నా తదుగో. శ్రీరామ శర్మ ఆచార్య ఇలా రాశారు, అరవింద్ ఇలా రాశాడు, ఇలా చేద్దామని. అలాంటి తపస్సు చేయటానికి అనువైనటువంటి ప్రదేశాన్ని చూసుకోమంటున్నాను నేను. ఒక 1 సంవత్సరం పాటు చేస్తే చాలు, నాకు ఆ నమ్మకం ఉంది, ఆ ఆధ్యాత్మిక శక్తి మీద నాకు ఆ నమ్మకం ఉంది. మొత్తం మహాభారతం 18 అయిపోయింది కదా, మరి ఈనాడు ఇన్ని రకాల అస్త్ర శస్త్రాలు అవి ఉంటే 18 కూడా అక్కర్లే, ఒక రోజులో మారిపోతుందేమో, ఊహ లేదు నాకు తెలీదు. నాకున్న ఏకైక నమ్మకం ఏంటంటే మన గురువుల యొక్క ప్రేమ మీద, మన గురువుల యొక్క సామర్థ్యం మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. కనుక 3 అరవిందో సొసైటీ క్లాసెస్ పెట్టుకోవాలి మనం. అరవిందో ఏం చెప్పాడు భారతదేశానికి, ప్రపంచానికి ఏం చెప్పాడు. అరవిందో యొక్క 3 ఉన్నాయి, తనే రాస్తున్నాడు నాకు 3 ఉన్నాయా. అంచేత మీరు కూడా ఈ 3 మీ మనస్సులో పెట్టుకుంటే మీరు నాలుగు పిచ్చివాళ్ళు అయిపోతారని. అంచేత జాగ్రత్తగా అరవిందో చెప్పిన పని చేస్తాం అనేవాళ్ళు జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఆ 3 కూడా 3 మ్యాగ్నెసెస్ మీకు లావాలి. అది వచ్చాక మీరేం చేయాలి, 5 లక్షలు ఉన్నాయి ఆయనకి, ఆ 5 లక్షలను మనం 1 సంవత్సరం లోపల ఎలా చేయగలము అనేది ఆలోచించుకుందాం. దానికి నాతో పాటు 24 అడుగుతున్నాను నేను, 24 లేకపోతే 3 అయినా 4 అయినా కానీ వాళ్ళు కొంచెం ఇంగ్లీష్ వచ్చి ఉండాలి, కొంచెం ఎక్కువ ఇంగ్లీష్ చెప్పాలే, కలిపి ఇంగ్లీష్ చదవగలిగితే చాలు అర్థం నేను చెప్పాలి, ఇంగ్లీష్ వచ్చి ఉండాలి కాస్త. వాళ్ళు నాతో పాటు వచ్చి ఉండిపోవచ్చు. ఎంతమంది నేను, 1 వస్తారు, 2 వస్తారు, 3 వస్తారు, 4 వస్తారు నాకు తెలియదు, కానీ అదంతా కూడా మీరు ఇవాళ రేపట్లో ప్రణాళిక వేసుకోవాలి. అందుకు ఇది గురు పూజా మహోత్సవాలుగా నేను పిలిచింది మిమ్మల్ని. అంతేత అక్కడ మీరు లెక్చర్ విని వెళ్ళిపోవటానికి వచ్చి మాకు బాధలు ఉన్నాయి మాస్టారు, మాకు ఈ బాధలు ఉన్నాయి, నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను, ఇక్కడ ప్రదక్షిణ మీరు నిరంతరం జరుపుకుంటూ ఉంది, ప్రతి ఒక్కళ్ళు పొద్దున్న సాయంత్రం 112 ప్రదక్షిణాలు దర్శనం చేసుకుంటే మీ కోరికలు తీరిపోతాయి. అది ఏ కోరిక అయినా నాకు సంబంధం లేదు. మై గురు ఇస్ దట్ క్యాపబుల్. మీరు అడిగే చాక్లెట్లకి ఆయన పెద్ద కలిసి ఇలా అంటే మీ చాక్లెట్లు అన్ని వచ్చేస్తాయి. నన్ను దయచేసి అడగ రాకండి, నేను ప్రస్తుతం ఆ మూడ్లో లేను. నా మూడ్ మీకు అర్థమైపోయింది కదా. కానీ అక్కడ నేను షాప్ ఓపెన్ చేసి లూట్ సకేతో లూట్, దోపిడీ చేసుకోగలిగితే దోపిడీ చేసుకోండి అంటే నన్ను చేయమంటారు. మీకు చేయండి, కానీ చేయకుండా కష్టపడకుండా రావాలి అంటే ప్రపంచంలో ఏమీ రాదు. మీ వంతు ఇంత కూడా కష్టం పడలే మేము 112 ప్రదర్శనాలు పొందున్నా, 112 ప్రదర్శనాలు సాయంత్రం ఇక్కడికి వచ్చి కూడా చేయలేమంటే, లేదండి మేము ఇంటికి వెళ్ళిపోవాలండి, నన్ను ఏం చేయమంటారు, వెళ్ళిపోండి ఇంటికి వెళ్ళిపోను, నేనేం చేసాను మీరు ఇంటికి వెళ్ళిపోనండి, నేనేం చేస్తున్నాను అని చెప్పాను. కానీ అంటే అర్థమైందా, ఫేస్ ఆఫ్ కల్ సొసైటీ, రామకృష్ణ మిషన్, అరవిందో సొసైటీ. అరవిందో సొసైటీ అనేది నేచురల్ గా భారతదేశంలో మనం ఉన్నాం కనుక ఎక్కువ తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తాం. కానీ ప్రయత్నంలో అరవిందో పనిని ఎక్కడ అరవిందో ఆపాడో అక్కడ నుంచి శ్రీరామ శర్మ ఆచార్య స్టార్ట్ చేశాడు. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అంచేత శ్రీరామ శర్మ ఆచార్యతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళకి ఇది ఇంకా చాలా ఈజీ అయిపోతుంది. అంచేత 4వ సంస్థ ఏంటి, శ్రీరామ శర్మ ఆచార్య. దీని తర్వాత ఈ ప్రణాళికలన్నీ మనం చేస్తున్నప్పుడు పరిణామ క్రమంలో మనం ముందుకు వెళ్లాల్సి వస్తుంది. ఇందుకు రాబోయేటటువంటి రేస్ మానవ జాతి ఎలా ఉంటుందో చెప్పాలి, మేము దానికి తగిన కృషి చేస్తాము అన్నటువంటి వాళ్ళకి లారీ మాసయ చాలా ఉపయోగపడతాడు. శ్వాస, ఒక్కొక్క శ్వాసతో మీరు 1 సంవత్సరం ముందుకు వెళ్ళిపోవచ్చు. అంటే 1 రోజులో మీరు 21,600 సంవత్సరాలు ముందుకు వెళ్ళవచ్చు. కానీ చెప్పాను కదా ఆ విద్య నాకు ప్రాణాయామము ఆసనాలు అన్నది ఈ మధ్యనే నేర్చుకున్నాను నేను. కానీ అది కరెక్టే, చాలా ముందుకు వెళ్ళిపోవచ్చు అన్న దాని మీద నేను ఎందుకు చెప్పగలను అంటే, ఈ 1 సంవత్సరంలోనే నాలో ఈ మార్పులన్నీ వచ్చాయి. ఇదివరకు కూడా మీకు ఇదంతా చెప్పేవాడిని కదా, కానీ స్పష్టంగా వీటిని ఇలా ఉపయోగించుకోవాలి అని నేను చెప్పలేదు. వీటిని భోజనం చేస్తూ, భోజనం అయిపోయాక మీరు ఆలోచించుకోండి. ఆలోచించుకున్న తర్వాత మీరు ఎక్కడెక్కడ ఏ ఊళ్ళల్లో ఏ సబ్జెక్ట్స్ మీద క్లాస్ పెట్టించుకోగలరు, సంస్థ పేరు మీరు చెప్పండి, ఏ పుస్తకాలు చదవాలో నేను చెప్తాను. ఆ ఊళ్ళో ఉన్నటువంటి వ్యక్తుల బట్టి, పరిణామ క్రమంలో ఆ ఊళ్ళో ఉన్నటువంటి స్థాయిని బట్టి నేను మీకు పుస్తకాలు సజెస్ట్ చేస్తాను. అది కూడా ఇవాళ రేపట్లో అయిపోతే మీరు ఆ పుస్తకాలు సంపాదించుకుని నేను చెప్పిన ఆ డేట్ లోపల ఆ పుస్తకాలు కనీసం 2-3 సార్లు అయినా మీరు చదవాలి. ఆ 50 లేని వాళ్ళు కనీసం ఇంత పెద్ద ప్రణాళికలో తాబు పెట్టకండి. మీరు సబ్జెక్ట్ నేర్చుకున్న 1 సంవత్సరం మీరు నాకు ఇచ్చేస్తున్నారు. రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళకి, ఆఫీసర్స్ కి, బ్యాంక్ ఎంప్లాయీస్ కి, వాళ్ళందరికీ చెప్పండి, మీరు 1 సంవత్సరం ఆటలాడుకోండి ఆ సబ్జెక్ట్. కొత్తగా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఆ సబ్జెక్ట్. 1 సంవత్సరం లోపల మనం అనుకున్నది జరగలేదు అనుకోండి, ఆ తర్వాత సంగతి చూద్దాం ఏం జరుగుతుందో. అర్థమైంది కదా. అంటే ఈ లెక్చర్ లో నిన్న 4 చెప్పాను నేను పాయింట్స్, అది కూడా మీరు డిస్కస్ చేసుకోండి. నేను చెప్పిన 4 ఇది కాక ఇప్పుడు ఈ 5 అర్థమైంది కదా, సరేనా. ఇంకొక నెక్స్ట్ సంవత్సరం చివర లోపల భూపై సర్గావర్తన, భూమి అంతా స్వర్గంగా మారిపోయిందా మనం ఆశ్చర్యపోవక్కర్లేదు. కానీ భారతదేశము మాత్రము అఖండ భారతదేశంగా జరిగి తీరాలి ఆ సంకల్పంతో మనం సాయంత్రం కాస్త జరుగుతుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకాః సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథ్వీ సస్యకాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః.